ఆది కాండము 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి 8 వచనాల వరకు. ఆది కాండం 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి 8 వచనాల వరకు చదువుకుందాం. నరులు భూమి మీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునను. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా, నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానను. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయను. పరిశుద్ధమైన మా తండ్రి, సర్వశక్తిమంతుడైనటువంటి మా దేవానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా ప్రభువా, నీ వాక్యం చేత మమ్మల్ని ఆదరించండి, బలపరచండి, హెచ్చరించండి. నీ వాక్యం ద్వారానే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము. నీ వాక్యాన్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రమే మాకు అర్థం కాదు ప్రభువా. దేవా, పరిశుద్ధాత్మదేవ, నీ వాక్యపు ఏ ఉద్దేశాలతో అయితే నువ్వు రాయించావో ఆ ఉద్దేశాలు మేము అర్థం చేసుకోవటానికి నీ వాక్యాన్ని విని లోబడి నిన్ను మహింపరచడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆది కాండము 6వ అధ్యాయము మొదటి నుంచి 8 వచనాల వరకు చూస్తున్నామా. ఆది కాండము 6వ అధ్యాయము మొదటి నుంచి 8 వచనాల వరకు చూస్తున్నామా. అయితే మొదట్లో తర్వాత 5 అధ్యాయాల్లో జరిగిన సంఘటన మనకు గుర్తుంటుంది. దేవుడు సృష్టినంతా సృష్టి చేశాడు, అందులో మనుషుల్ని చేశాడు. ఆదాము, హవ్వను, వాళ్లకు దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు. వాళ్ళు ఆజ్ఞను మీరారు, దేవుణ్ణి ఎదిరించారు. మేమే దేవతలం అయిపోదాం అనుకున్నారు, దేవుళ్ళం అవుదాం అనుకున్నారు. అది జరగలేదు. వాళ్ళు పాపం చేశారు. తర్వాత పాపం చేసినందుకు దేవుడు వారిని శిక్షించాడు. వాళ్ళకు పిల్లలు పుట్టారు, 2 పిల్లలు, కయీను, హేబెలు. అందులో పెద్దవాడు చిన్నవాడిని చంపేశాడు. తర్వాత చాలా మంది విస్తరించారు, అంటే ఇంకా ఆదాముకి చాలా మంది పిల్లలు పుట్టారు, ఆడపిల్లలు మగపిల్లలు చాలా మంది పుట్టారు. చాలా మంది భూమి మీద విస్తరించారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, అట్లా పుట్టారు. అయితే ఒకరోజు దేవునికి బాగా కోపం వచ్చిందంట, కోపం వచ్చి భూమి మీద ఉన్న వాళ్ళందరినీ చంపేశాడంట. దేవునికి ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు అందరినీ చంపేశాడు, మనం చూద్దాము. ఇదే ఈ వాక్యంలో ఉంది, 6వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లో. దేవునికి ఎందుకు కోపం వచ్చింది, ఆయన భూమిని అంతటిని ఎందుకు తుడిచేశాడు అనే విషయాన్ని మనం చూద్దాం. అయితే నరులు భూమి మీద విస్తరింప నారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు చాలా మంది విస్తరించారంట. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించారు. నరులంటే ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో, పాపం చేసిన తర్వాత పిల్లలు పుట్టారు కాబట్టి ఆ విస్తరించిన సంతానం ఏదంటే ఏదో మంచి ఆధ్యాత్మికమైన జీవితం కలిగిన లేక మహిమా శరీరంతో ఉన్న శరీరాలు కాదు, అవి పాపులే విస్తరించారు. పాపులు విస్తరిస్తున్న కొద్దీ దాని అర్థం ఏంటిదంటే పాపం విస్తరిస్తున్నట్టే. పాపులు విస్తరిస్తున్నప్పుడు పాపం కూడా విస్తరిస్తున్నట్టే. కాబట్టి ఏదో మనుషులు విస్తరించారు కాబట్టి దాని అర్థం దేవుడు మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, అభివృద్ధి చెంది నిండించండి అని అంటే, ఇప్పుడు వీళ్ళు విస్తరిస్తా ఉన్నారు, నిండుతా ఉన్నారు, కానీ దాని అర్థం అది కాదు. దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి మంచిగా విస్తరిస్తున్నారు అని. అయితే వాళ్ళు పాపులు, పాపంతో విస్తరిస్తున్నారు, వాళ్ళ నుంచి వచ్చేది బయటికి పాపమే అని ఈ మొదటి వచనంలోనే మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇద్దరి వ్యక్తులను మనకు చూపిస్తున్నాడు. ఏంటంటే దానికంటే ముందు మనం ఒక విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. మొదటి వచనంలో మొదటి పార్ట్ భాగాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, మనుషులు విస్తరిస్తున్నారనేది ఆత్మీయ స్థితిని చూపించట్లేదు ఇక్కడ. అంటే వాళ్ళు ఏదో విస్తరిస్తున్నారు కాబట్టి చాలా భలే ఉంది అని చెప్పుకోవడానికి వీల్లేదు. మన పాపపు నైజం, మన పాపపు స్థితి, మనం ఎంత పతనమైపోయామో పాపం ద్వారా, మనలో ఎంత ఫాలెన్ నేచర్ ఉందో, దాని ద్వారా ఏం జరుగుతుందో, ఎలాంటి ప్రవర్తన మనలోనికి బయటకు వస్తుందో, విపరీతంగా ఈ విస్తరించిన జనాల్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అనంటే కింద రాసింది, వీళ్ళు మనుషులు మొట్టమొదట్లో పాపం చేసిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు పిల్లలు పుట్టి వాళ్ళు విస్తరిస్తున్నప్పుడు ఎంత భయంకరంగా పాపం చేస్తున్నారనే విషయం కింద తర్వాత మనం చూస్తూ ఉంటాం. కుమార్తెలు పుట్టారంట, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు, చాలా పెద్ద డిబేట్ ప్రపంచంలో. కొంతమంది ఏమంటారంటే హీబ్రూ స్కాలర్స్ అంటే యూదులు వాళ్ళు నమ్మేది ఏంటంటే, ఇప్పటికి కానీ అప్పటికి కానీ యూదుల ట్రెడిషనల్ స్క్రిప్చర్స్ కానీ యూదుల లేఖనాలు కానీ, యూదులుగా యూదులు పక్కా నమ్మేది ఏంటంటే ఈ దేవుని కుమారులు అనేవాళ్ళు దేవదూతలు, వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చారు, వాళ్ళని ఈ నరులు అంటే మనము నరుల కుమార్తెలు అంటే, వాళ్ళు అమ్మాయిలను చూసి చాలా అందగత్తెలని చేసుకుని పిల్లల్ని కన్నారు, అందుకే విపరీతమైన పిల్లలు వచ్చారు, పెద్ద పెద్దగా అంటే నిఫీల్ అంటారు కదా, వీళ్ళు పుట్టారు చాలా పెద్దగా, ఏమంటారు పొడుగుగా అడ్డంగా బాగా పెరిగారు అని చెప్తారు. ఇది ఒక కోణం. ఇంకొక కోణం ఏంటంటే ఇంకొంతమంది ఏం చెప్తారంటే దేవుని కుమారులంటే ఇది షేతు కుటుంబము. ఎందుకనంటే కయీన్ని దేవుడు శపించాడు, శపించబడ్డవాడు కాబట్టి ఆయన సంతానం అంతా నరులుగా వర్ణించాడు, నరుల కుమార్తెలు అని ఇక్కడ రాశారు. మరి దేవుని కుమారులంటే షేతు సంతానము, ఎందుకనంటే తర్వాత పుట్టినటువంటి వాడు షేతు. కాబట్టి దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళు కాబట్టి ఆయన కుటుంబాన్ని దేవుని కుమారులు అన్నారని చెప్తారు. సో ఈ రెండు రకాల స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. మొదటి దాంట్లో కొన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. రెండవ దాంట్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అంటే అది కూడా నమ్మొచ్చు అన్న విధంగా మనకు ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే దేవుని కుమారులు అంటే కింద ఫుట్ నోట్లు ఏం రాశారంటే యోబు గ్రంథము కానీ, అంటే ఇక్కడ కాదు వేరే బైబిల్లో, యోబు గ్రంథంలో కానీ మిగతా గ్రంథాల్లో దేవుని కుమారులని ఎవరన్నారంటే దేవదూతల్ని అన్నారని అక్కడ రాయబడి ఉంటది. చాలా సార్లు అట్లా ఉపయోగించారు ఆ పదాన్ని, దేవదూతలకు కూడా ఆపాదించారు ఆ పదాన్ని అని. సో కాంటెక్స్ట్ చూసి చాలా చక్కగా అధ్యయనం చేస్తే మనకి ఏమర్థమవుతుందంటే, మీరే చూడండి ఇక్కడ, నరులు కుమార్తెలు అన్నాడు, తర్వాత నరులతోనే వాదించను అన్నాడు, తర్వాత ఆ నరులతోనే ఏమన్నారు, పిల్లలు ఎవరు కన్నారంటే నరులే కన్నారు, తర్వాత ఇక్కడ చెడ్డ హృదయం ఎవరిది అన్నారంటే నరులనే అన్నాడు, తర్వాత ఎవరిని చేసినందుకు పశ్చాత్తాపడ్డాడంటే నరులను చేసినందుకే, లాస్ట్కి ఎవరిని చంపేశాడంటే నరుల కోసం, నరులనే. అక్కడ దేవదూతల, ఒకవేళ దేవదూతలు అయితే దేవదూతలని గురించి ఏమి ప్రస్తావన ఇచ్చినట్టుగా లేదు. కాబట్టి హీబ్రూ ట్రెడిషనల్ స్క్రిప్చర్స్ ప్రకారంగా వాళ్ళు అలాగా అంటారు. కానీ మనం గనక కొంచెం ధ్యానం చేస్తే చాలా మంది నమ్మేది ఏంటంటే, చాలా మంది జాగ్రత్తగా ఆలోచించి చెప్పేది ఏంటంటే, షేతు కుటుంబమే వాళ్ళని దేవుని కుమారులు అని అన్నారు అని అంటారు. ఎందుకంటే అగస్టిన్ భక్తుడు ఈ విషయాలు చెప్పాడు. అగస్టిన్ భక్తుడు 14th century ఆ టైంలో ఉన్నటువంటి భక్తుడు దీన్ని పైకి తీసి ఇది షేతు కుటుంబము, అది దేవదూతలను సూచించినట్టు కాదని చాలా క్లియర్ గా చెప్పాడు. తర్వాత కూడా చాలా డిబేట్స్ అయ్యాయి. ఏదేమైనా ఇక్కడ ఏం జరుగుతుంది, కాంటెక్స్ట్ ను చూసి మనం, సందర్భాన్ని చూసి మనం తప్పకుండా అర్థం చేసుకోవాలి. సింపుల్ గా అర్థం అవుతుంది, ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, మనం అధ్యయన బైబిల్ కూడా తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎప్పుడు మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అనే విషయాలు మనం గమనించాలి బాగా. సరే, మొత్తానికి ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ కుమారులంట, దేవుని కుమారులంట, నరుల కుమార్తెలను చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది. వాళ్ళకెవ్వరు నచ్చితే వాళ్ళని ఆ స్త్రీలను పెళ్లి చేసుకున్నారంట. మూడు విషయాలు రాశాడు చూద్దాం అక్కడ. చక్కని వారిని చూచి మనస్సుకు నచ్చిన వాళ్ళని వివాహం చేసుకున్నారు. అంటే ఇంకొన్ని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది బ్యూటిఫుల్ అని ఉంది అక్కడ. చక్కని వారిని బ్యూటిఫుల్గా ఉన్నారంట, చాలా అందంగా ఉన్నారంట. ఈ అందంగా ఉన్న వాళ్ళకి అందంగా ఉన్న ఆ అందాన్ని చూసి వీళ్ళకు మనస్సులో ఎవరికి ఏది అనిపిస్తే ఈ అమ్మాయిని చేసుకోవాలనిపిస్తే ఆ అమ్మాయిని చేసుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారంట. జనరల్ గా అప్పుడు ఎట్లా జరిగింది ఇప్పుడు కూడా అట్లే జరుగుతుంది. ఇప్పుడు అక్కడ డిఫరెన్స్ చూపిస్తున్నాడు కదా. ఏం డిఫరెన్స్ చూపిస్తున్నాడు అని అంటే దేవుని కుమారులట నరుల కుమార్తెలు అందంగా ఉన్నారని చూసి వాళ్ళను సెలెక్ట్ చేసేసుకొని ఇష్టం వచ్చిన వాళ్ళను వాళ్ళకి మనసుకి ఈ అమ్మాయి నచ్చితే ఈ అమ్మాయికి డింపులు ఉంది, ఈ అమ్మాయి మంచిగా ఉంది, మంచిగా స్లిమ్గా ఉంది, చాలా అందంగా ఉంది, ఈ అమ్మాయి నాకు కావాలరా అంటే ఇంకొకడు ఈ అమ్మాయి నాకు కావాలి, ఈ అమ్మాయి నీకు మనం పెళ్లి చేసేసుకుందాం అని వాళ్ళకు నచ్చిన వాళ్ళతో చేసుకున్నారంట. ఇప్పుడు చూడండి సేమ్ ఈ టైంలో కూడా మనకు అలాగనే ఉంది. మీరు ఆలోచించండి ఒక్కసారి, మన బిలీవర్స్ పిల్లల కంటే అన్బిలీవర్స్ పిల్లలు అందంగా తయారయ్యి మేకప్ లేసి ఇంకా లిప్స్టిక్లు పెట్టి కొంచెం బాగా అట్రాక్టివ్ గా కనపడతారు, అందంగా కూడా కనపడతారు. అంటే బిలీవర్స్ లో అందంగా ఉన్నవారు లేరా? ఉన్నారు. కానీ ఇన్ జనరల్ గా మనం ఆలోచిస్తే మీరే ఆలోచించండి, సంసోను వేరే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకో? ఇజ్రాయెల్లో పిల్లలు లేరా? అసలు ఆడపిల్లలే లేరా ఇజ్రాయెల్లో? ఎందుకు వేరే అమ్మాయిని అట్రాక్ట్ అయ్యాడు అని మనం అనుకోవచ్చు. వాళ్ళ వేషధారణ గాని వాళ్ళ అందచందాలు గాని విపరీతంగా ఉంటాయి జనరల్ గాని. మన పిల్లలు అట్లా ఉండరు. ఎందుకనంటే భక్తి కలిగిన పిల్లలు కాబట్టి మనం అట్లా పెంచము, అలాగా ఆలోచించనివ్వము. దేవుని కోసం జీవించాలి, మన హృదయం చక్కగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అని మనం బోధిస్తాం కాబట్టి మన పిల్లలు అలా ఉంటారు. కానీ మరి మిగతా వాళ్ళ పిల్లలు అన్నిలు అంటే మార్మన్స్ పొందిన వాళ్ళు అంత అట్రాక్టివ్గా అంత అందంగా ఎందుకుంటారో, మనమేమో ఏదో బోసిపోయిన మొహాల్లాగా కొంచెం నల్లగా ఉండి ఏదో కొంచెం క్లీన్గా ఉంటాం. అది మంచిది వాస్తవానికి. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకునే సమయానికి వచ్చేసరికి, పెళ్లిళ్ళు చేసే సమయానికి వచ్చేసరికి పిల్లోడి తల్లిదండ్రులు కానీ పిల్ల తల్లిదండ్రులు కానీ మనం ఏం చూస్తాం? ఫస్ట్ ఆ పిల్ల ముఖం గాని పిల్లగాడి ముఖం గాని చూస్తాం, అంతేనా? అరే కొంచెం నల్లగుందిరా ఈ అమ్మాయి వదితే. అబ్బాయి నల్లగుండని ఎవరు అనరు. పాపం అంత మోసపోయేది అమ్మాయిలే. నల్లగున్నోడు ఇచ్చి తీస్తారు పాపం అమ్మాయికి, తెల్లగున్న అమ్మాయికి. అదే తెల్లట అబ్బాయికి నల్లటి అమ్మాయిని ఇచ్చి చేయడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది, జనరల్ గా అరుదుగా ఉంటుంది. ఎందుకు? మనం మొహం చూస్తాం ఫస్ట్. ఆ మొహాన్ని చూసి అందంగా లేదనంటే వెంటనే మనం ఏం చేస్తామంటే, వదిలేరా ఈయన, ఈ అబ్బాయి గారికి కూడా కొంచెం అన్న కొంచెం కలర్ ఉంటే బాగుంటది కదా, మరీ నేనే నల్లటోని ఈ అమ్మాయి నల్లది వచ్చిందంటే మేమిద్దరం లైట్ అయితే కానీ కనపడమన్న, ఎందుకు ఇవన్నీ కొంచెం చూడరాదు కలరు, కొంచెం కలర్ ఉంటే బాగుంటది కదా. నేను విన్నాను మన బిలీవర్స్ లోనే చాలా మంది. ఎందుకు మనం అందాన్ని చూసి అట్రాక్ట్ అవ్వ? అది న్యాచురాలిటీ. అందాన్ని చూసి అట్రాక్ట్ అవ్వటం అని న్యాచురాలిటీ, అంటే న్యాచురల్ అది. కానీ ఆ అందాన్ని చూసి దేనికోసం అట్రాక్ట్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అబ్బా వీళ్ళు బాగున్నారు, దేవునికి స్తోత్రం, అంతవరకు కరెక్టే. వీళ్ళు బాగున్నారు, ఇట్లాంటి అమ్మాయి నాకు కావాలి, ఈ అమ్మాయి నాకు కావాలి. ఎందుకో, ఎందుకురా నీకు ఈ అమ్మాయి కావాలంటే, నాకు నచ్చింది, నాకు దిల్ పసంద్ అయింది, నా మనసుకు అబ్బా గుచ్చేసింది. ఎంతో మందిని చూసిన, కానీ ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఎందుకో మరి తెలీదు, మనసులో నుంచి పుట్టిన కోరికలు, హృదయంలో నుంచి పుట్టిన కోరికలన్నీ మంచి ఏం కాదు. ఎందుకంటే అవన్నీ పాపపు సంబంధమైన. మన దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మన మనసును నమ్మద్దంట, అది చంచలమైనది, మన హృదయం ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. మరి దాంట్లో నుంచి మంచి వస్తాయని మనం ఎలా అనుకోవాలి? అది ఏదంటే అది కోరుకున్నప్పుడు నా మనసు చెప్తుంది ఈ అమ్మాయి కావాలని, అందుకని నేను పెళ్లి చేసుకుంటా, నాకు ఈ అమ్మాయి కావాలి. చాలా మంది బిలీవర్స్ పిల్లల్లో కూడా పాపం వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళని చంపేసేంత ప్రయత్నం చేస్తారు పిల్లలు. ఒకడైతే కొట్టడానికి వస్తారు పిల్లలు, కొంతమంది బెదిరిస్తారు సూసైడ్ చేసుకుంటానని, మారం చేస్తారు, గోల చేస్తారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటారు. అయ్యో 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 అయ్యో, ఎన్నో బ్లాక్మెయిలింగ్ చేసి తల్లిదండ్రులకు పాపం ఉరి పెట్టినట్టుంటది. ఇప్పుడు సావాలా, మేం చచ్చిపోవాలా, వీడికి పెళ్లి చేస్తే వాడి జీవితం పాడైపోతుంది, వద్దురా బాబు, ఎందుకు, దేవుని చిత్తం చూద్దాము, దేవుడేం మాట్లాడతాడు. కాదు, నాకు ఈ అమ్మాయి కావాలంతే. అమ్మాయి అంటది, ఆ అబ్బాయి కావాలి నాకు, మేము ప్రేమించుకున్నాం, నాకు నచ్చి. ఎందుకు ప్రేమించుకున్నావు అమ్మాయి? నాకు నచ్చింది అంతే, మంచోడు. ఈ అమ్మాయి తెలిసిందంటే ఆడు మంచోడు, అది పరిస్థితి. అంటే దేవుడు తెలియదు ఫస్ట్, బ్రహ్మాండాన్ని సృష్టించి మనుషులందరినీ చేసి వాళ్ళ హృదయాల లోతులు ఎత్తులు తెలిసి వాడు భవిష్యత్తు అంతా తెలిసిన దేవుడు తెలియదు పాపం. ఈ అమ్మాయికి అబ్బాయికి తెలిసింది, ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో, భవిష్యత్తులో ఎప్పుడు చచ్చిపోతారో, ఎందుకు చచ్చిపోతారో, ఎట్లా జీవిస్తారో అనేది వీళ్ళకి తెలిసింది. తెలిసి పాపం తల్లిదండ్రులు ఎంత హింసిస్తారంటే, వాళ్ళు కూడా పాపం వీడు ఏడ చచ్చిపోతాడో, వీడు ఏమైపోతాడో అని తొందరగా సరే చేపిస్తానులే, చేసుకో నీ ఇష్టం అని అంటారు. సరే మా అబ్బాయి, కొంతమంది ఇంకా తల్లిదండ్రులు ఏమంటారంటే, మా అమ్మాయి సరే బాబు మేము ఏం చేయాలి చెప్పండి, మా పిల్లోడు చచ్చిపోతే మరి దానికంటే ఇదే బేలుగా చేయించడమే. జాగ్రత్తగా ఆలోచిద్దాం, మన కుటుంబాల్లో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయంటే, ఈ రోజుల్లో ఎవ్వరు కూడా దేవుని దగ్గరకు వచ్చి, దేవా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి, నీకిష్టమైన అమ్మాయి ఎవరు, నీ ప్రణాళికలను ఎవరిని పెట్టుకున్నావు, నీ ఇష్టమే నా ఇష్టం, నేను ఫ్లెక్సిబుల్ గా ఉన్నాను అని ఎవడైనా అడుగుతాడా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందరూ భూమి మీద ఏం చేస్తున్నాడంటే, విశ్వాసులు గాని అవిశ్వాసులు అంటే వాళ్ళకి దేవుడు తెలియదండి. విశ్వాసులు మారు మనసు పొందామని చెప్పుకున్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఇష్టం వచ్చినట్లు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా సేమ్, ఇష్టం వచ్చినట్లు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఎవరికి నచ్చిన వాళ్ళు. కొంతమంది పేరెంట్స్ అంటే ఇంకా దారుణం, ఒరే మనం పిల్లని చూద్దాం రా, మనకు నచ్చింది, మన కుటుంబంకు నచ్చాలి, మన బంధువులకు నచ్చాలి, ఎర్రగుందా, కొంచెం బాగుందా, ముక్కు మంచిగుందా, మూతి మంచిగుందా, కలరు మరి మనకంటే కొంచెం మించుండాలి, కరెక్టేనా, ఓకే, ఇప్పుడు మంచిగా అనిపించిందండి. మళ్ళా చిలక పలుకులు, దేవుని చిత్తం అంతా వీళ్ళ చిత్తాన్ని చేసేసుకుంటాము, చేసేసుకుంటారు. లాస్ట్ కి దేవుని చిత్తం అని టైటిల్ ఇచ్చి పాపం ఆయన్ని బ్లేమ్ చేస్తారు, ఆయన్ని అవమానపరుస్తారు. ఎంత దుర్మార్గత మనలో జరుగుతుందండి. పెళ్లిళ్ళన్నీ జరిగేది మన ఇష్టానుసారంగానే జరుగుతాయి. అసలు దేవుని దగ్గర తీసుకెళ్లి, దేవా నువ్వు దీని విషయంలో ఏం చెప్తావు, మరి ఈ అమ్మాయి ప్రపోజల్ వచ్చింది, ఇది నీ చిత్తమా, నీకు ఇష్టమా, నీకు ఇష్టమైతే నేను చేసుకుంటా, లేకపోతే నన్ను చేసుకోనివ్వద్దు, ఇది ముందుకు ప్రపోజల్ జరగనివ్వద్దు, మాట్లాడు నీ వాక్యం ద్వారా, కన్ఫర్మ్ చేయి చాలా విషయాల ద్వారా అని పట్టుకొని కూర్చుండే వాళ్ళు చాలా తక్కువ మంది. 100% మంది విశ్వాసులు అనేవాళ్ళు జెన్యున్ అంటే మారు మనసు పొందిన వాళ్ళు ఉంటే అందులో 5% మందే, లేకపోతే 10% మందే అట్లా ఖచ్చిగా కూర్చొని దేవా నీ చిత్తమే అని చెప్పేవాళ్ళు. ఇంకా కొంతమంది ఎక్కువ శాతం మంది ఎట్లుంటారంటే బయటికి వాళ్ళు అన్ని చేసేసుకొని లోపలంతా వాళ్ళు అన్ని చేసేసుకొని వాళ్ళ ఇష్టాలన్నీ బయటికి దేవుని చిత్తమండి, దేవుని చిత్తం ఉంది కాబట్టి జరిగిందండి. మొత్తం వీళ్ళ చిత్తాన్ని బట్టి లాగి మొత్తం అక్కడ దాకా తీసుకొస్తారు బయటికి పెట్టి దేవుని చిత్తం సార్ అని చెప్తారు. అట్లా మన పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. అయితే పెళ్లిళ్ళలో మాత్రమే దేవుని చిత్తం కావాలా, దేవునికి ఇష్టమైనవి చేసుకోవాలా? మరి మిగతాయి చాలా మందికి ఇదొక పెద్ద రోగం, ఓన్లీ పెళ్లి దగ్గరకు వచ్చేసరికే దేవుని చిత్తం కనుక్కోవడానికి ఏమంటారు ఉత్సాహం వస్తుంది. అమ్మో ఎందుకు, మరి ఒక్కసారి పెళ్లి చేసుకుంటే సత్యదాకా ఆమెతో కాపురం చేయాలి, లేకపోతే ఆయనతో కాపురం చేయాలి, కాబట్టి ప్రభువా మరి నీ కాలు పట్టుకుంటా నీ, అది మంచి పాయింటే. కానీ పెళ్లి దగ్గరనే దేవుని చిత్తం గుర్తుకొచ్చిందా? పెళ్లి దగ్గరనే దేవుని ఇష్టాలు, దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు గుర్తుకొస్తాయా? అన్ని విషయాల్లో ఉండాలిగా. జాబ్ చేసేటప్పుడు ఏ జాబ్ చేయాలి, పెళ్లి చేసుకున్నటప్పుడు, రోజు జీవించేటప్పుడు, రోజు దినచర్యలో వచ్చే ప్రతి విషయం, ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, కొనాలి, లేకపోతే ఇళ్ల స్థలాలు, ఇండ్లు, ఏదైనా మన జీవితంలో వచ్చినప్పుడు దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చి దేవుణ్ణి అడిగి, దేవా ఇది నీకు ఇష్టం, మరి దీన్ని ఏమంటాం, నీకు ఇష్టం లేకపోతే నాకు కూడా ఇష్టం లేదు ప్రభా అనే మనసు అన్ని విషయాల్లో మనకు ఉంటుందా? చాలా సార్లు మనం ఏం చేస్తామంటే బయటికి నచ్చిన అన్ని, ఆ ఏంటి బ్రదర్ దేవునికి దేవుని చిత్తం అయితే అన్నిటినీ మంచిగా మన కోసమే ఇస్తాడు కదా, అట్లా ఇవ్వడు. దేవుని వాక్యం చెప్పట్లేదు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్కసారి మనం అధ్యయనం చేసి మాట్లాడాలి. మన కోసం మంచిగా వచ్చినాయి అన్ని దేవుని చిత్తం కాదు, అన్ని వస్తాయి మంచిగానే. విశ్వాసులు వచ్చినా, మారు మనసు పొందిన అమ్మాయి వచ్చినా, సేవకు సమర్పించుకున్న అమ్మాయి వచ్చినా, మళ్ళీ నువ్వు దేవుణ్ణి మనం అడగాల్సిందే, నీకు ఇష్టమా ప్రభా, నీకు ఇష్టమైతే దీన్ని ముందుకు తీసుకెళ్ళు, నీకు ఇష్టమైతే నాతో మాట్లాడు, నాకు కన్ఫర్మ్ చేయి, నన్ను బలపరచు, నాకు సమాధానం ఇవ్వు, స్పష్టంగా మాట్లాడు ప్రభా అని గోదాడాలి. అయితే ఇవి అన్ని విషయాల్లో కొంతమంది పిల్లలు సబ్జెక్ట్ ను చూజ్ చేసుకుంటారు. సబ్జెక్ట్ విషయంలో కూడా ప్రార్థన చేస్తారు, ఎవడ అనొద్దు అట్లా, ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నాం, ఏం ఉద్యోగం చేయాలనుకుంటున్నాం, ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాము, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము, అన్ని విషయాల్లో దేవుణ్ణి అడగచ్చు. ఎందుకు అడగాలి సార్? అడగాల్సిందే. ఎందుకనంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త, ఎందుకు అడగాలి ఆయన్ని? అది మొట్టమొదటి ఆజ్ఞ. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను సేవింపాలి. అంటే దాని అర్థం మొట్టమొదటి స్థానము, ప్రథమ స్థానము అన్నిట్లో ఆయనకే. మరి ఎట్లా ఇస్తాం మరి ఆయనకే మొదటి స్థానం? ప్రతి దాంట్లో ఆయన లాగి ఆయన ముందు పెడితే తప్ప దాన్ని ఇవ్వటం కాదు. ఏదో మనకు నచ్చిన విషయాలు ఇచ్చేసి వెళ్ళిపోతాం కాదు, పెళ్లిళ్ళ విషయంలో ఇవ్వాలి. రెండవది అన్ని విషయాల్లో ఇవ్వటం నేర్చుకోవాలి, అప్పుడే దేవుడు సంతోషపడతాడు, తృప్తి పరచబడతాడు. దేవునికి మొదటి స్థానం ఇచ్చినట్టు బైబిల్లో ఉన్న మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి, దేవునికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఎట్లా ఇస్తాం సార్? దేవా నువ్వేం చెప్తున్నావు చెప్పు అని అంటే కదా, ఆయన చెప్పింది వెంటనే విధేయత చూపిస్తేనే కదా. కొన్నిసార్లు ఇట్లా ఉంటుంది, జాగ్రత్తగా ఆలోచిద్దాం. కొన్ని విషయాలు మనం ముందుకు వచ్చినప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా విషయాల్లో కొన్ని మనకు నచ్చవు, మన హృదయానికి, మన మనసుకి నచ్చవు, మన కళ్ళకి నచ్చవు, మన ఆలోచనలకి, మన దానికి నచ్చవు. కానీ దేవునికి నచ్చుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? బెండ్ అవ్వాల్సిందే. అవును ప్రభా, నీ ఇష్టమే నేను చేస్తాను, నీ ఇష్టమే సిద్ధించునుగాక అని కుమారునిలాగా, ఆయన కుమారునిలాగా మనం బెండ్ అవ్వాల్సిందే. కొన్నిసార్లు మనకు నచ్చుతాయి, మనకు నచ్చిన దాంట్లో దేవుని కూడా ఆయన చిత్తం అయి ఉంటదంట. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రభా ఇది నాకు నచ్చుతుంది కానీ నీకిష్టమైతేనే నేను దీన్ని అంగీకరిస్తాను అని మొదటి స్థానం మళ్ళీ ఆయనకి ఇవ్వాలి. కొన్నిసార్లు మనకు నచ్చుతాయి కానీ దేవునికి నచ్చవు, కొన్నిసార్లు దేవునికి నచ్చుతాయి కానీ మనకు నచ్చవు. అల్టిమేట్ గా దేవుని దగ్గర దేవుని ఇష్టాన్ని చేయాలి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చేయకపోతే ఏమవుతుంది సార్? చేయకపోతే ఏమవుతుందండి? అన్ని ఆయనతో ఆయన ఇష్టం వచ్చినట్టుగానే చేయాలా? ఎందుకు ఇక మనం బతికేందుకు అని కొంతమందికి కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. మీరే ఆలోచించండి. మీ దగ్గర ఫోన్ ఉంది కదా, ఫోన్ ఉంది కదా, మీరు కింద టచ్ చేస్తే పైన టచ్ అయింది అనుకోండి, ఎట్లా ఉంటుంది? పైన టచ్ చేస్తే నేను చేస్తున్నా, నేను టచ్ చేస్తున్నా అక్కడ అవుతుందండి. కాళ్ళు మాట్లాడేటప్పుడు అది క్లిక్ చేశారండి, ఓపెన్ అవ్వట్లా. ఏమైంది? దీన్ని మంచిగా కొనుక్కున్నారు, సొంతగా తయారు చేసుకున్నారు, ఇది చెప్పింది వినట్లేదు, కోపం వస్తుంది, రిపేర్ సెంటర్కి ఇస్తారు, అయినా అవ్వట్లేదు. ఏం చేస్తారు మీరు? తీసి నేలకు కొడతారు, తీసి పడేస్తారు. ఎందుకండి అంత కోపం? ఎందుకండి మీకు? మీరు ప్రేమతో బంగారాన్ని దాచుకున్నట్టు బీరువాలో అల్మారి లోపల లాకర్లు ఎందుకు దాచుకోలేదు? దీన్ని ఎందుకు ముందు పెట్టుకోలేకపోతున్నారు? ఎందుకు ఇది నాకు ఇది పనికి మాలింది? నేను చెప్పినట్టు ఇంట్లేదు, క్లిక్ చేస్తే ఆడబోతుంది, ఇది ఎంత రిపేర్ చేసినా పని చేయట్లేదు అని పీకి పడేస్తారు. అవునా? ఎందుకంత కోపం? నా డబ్బులు, నా ఇష్టం, నేనేమైనా చేసుకుంటా. ఆయన దీనిలో ఏముంది? నేను అవసరమైతే కొనుక్కునే తీసి పడేస్తా, దానిలో ఏముంది? అసలు మనకే ఇంత తెలివి ఉంటే మరి దేవుడు ఆయన ఇష్టానుసారంగా తయారు చేసుకున్నాడు. మనల్ని కూడా ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఆయనకు హక్కులు ఉన్నాయి, 100%, 100 కంటే 1000% ఉన్నాయి ఆయనకు హక్కులు. పోనే మనకిష్టానుసారంగా పని చేయకపోతే కోపం వస్తుందే. మరి దేవుడు బ్రహ్మాండాన్ని సృష్టించుకొని అందులో మనుషుల్ని తన స్వరూపం తన పోలికలో సృష్టించుకుంటే ఆ మనిషి ఆయన పోలిక ఆయన స్వరూపంలో సృష్టించబడ్డది ఎందుకు? ఆయన ఇష్టాన్ని ఆయన ప్రణాళికల్ని నెరవేర్చడానికి, ఆయన స్వరూపంలో జీవించడానికి. అదే జరగట్లేదంటే ఎందుకోసం ఆయనల్ని మనల్ని బతికించాలి వాస్తవానికి? ఇప్పుడు ఫోన్ మనం చెప్పినట్టు వింటేనే మనకు నచ్చుతుంది, చాలా ఇష్టంగా అనిపిస్తుంది, చాలా తృప్తిగా ఉంటాం. మన ఫోన్ మనం ఇష్టం వచ్చినట్లు వాడుకునేటప్పుడు అది అంటే అది అన్ని ఫంక్షనింగ్ బాగా చేస్తున్నట్టు ఏమనిపిస్తుంది మనకి? అబ్బా చాలా మంచి ఫోన్ అని ముద్దు పెట్టుకుంటాం నేను అప్పుడప్పుడు. చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, అవునా కదా? ఎందుకు? నువ్వు చెప్పింది విన్నది కాబట్టి అంతేనా? ఇంత చిన్న డివైస్ కోసం మనం ఆలోచిస్తే మరి దేవుడు చెప్పింది వినకపోతే, దేవుడు నడిపించినట్టు వినకపోతే ఎట్లా? ఎందుకు అని అంటే దేవుడు చెప్పిందే ఎందుకు వినాలి అని చాలా మంది ఆర్గ్యూ చేస్తారు. ఎందుకు వినాలంటే ఆయనకొక్కడికి మాత్రమే తెలుస్తాయి పర్ఫెక్ట్ థింగ్స్, ఆయనకొక్కడికి మాత్రమే తెలుసు మన భవిష్యత్తు. మనకు తెలీదు, మనం ఎలా చస్తామో కూడా తెలుసు. అన్ని ఆయన ప్రణాళికలు చాలా మంచివి. ఎవరి హృదయం ఎట్లుందో ఆయనకి తెలుసు, ఏమవుతుందో ఆయనకే తెలుసు. కాబట్టి ఆయన అడగడం మేలు. సరే ఆయన అడగకపోతే ఇష్టం వచ్చినట్లు మనం బతుకుతే, మన ఇష్టం వచ్చినట్లు పెళ్లి చేసుకుంటే, ఇష్టం వచ్చినట్లు సబ్జెక్టులు తీసుకోవడం, జాబులు చేయటం, ఏదైనా చేస్తే ఏమవుతుంది సార్? కిందుంది. ఏమవుతుందంటే అప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టుకున్న అది మంచి కనెక్టింగ్ వర్డ్ అది. అప్పుడు అనంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్లు అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నారంట. ఆ పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడు ఏమైందంట? దేవుడు అన్నాడంట, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునను. దేవుడు ఏమన్నాడంటే విసిగిపోయి, ఛే వీళ్ళతో ఎప్పుడు నేను వాదించా అంటే ఎప్పుడు పాపం చేస్తున్నా దేవునికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడంట దేవుడు వాదిస్తాడంట, మాట్లాడతాడంట. పాపం చేయొద్దని దేవుని యొక్క ప్రజెన్స్ ని, దేవుని యొక్క సన్నిధిని పెడతాడంట. దేవుడు ఆ విధంగా పాపం నచ్చదు కదా ఆయనకి, నచ్చదు కదా ఆయనకి. ఆయన పిల్లలతో చెప్తాడంట, అది వద్దు, అది చెయ్యొద్దు అని దేవుడు ఆయన ఆత్మ ద్వారా వాదిస్తాడు, మాట్లాడతాడంట. ఇప్పుడు ఏమంటున్నాడంటే, చల్ నేను వాదించను పో, నేను వాదించను నీతోటి, మాట్లాడి నీతో పో, నీ ఇష్టం వచ్చి చేసుకోపో. మనం అంటాం కదా చాలాసార్లు, వాడు మారం చేశాడు అనుకోండి, జిద్దు చేస్తుండ అనుకోండి, నాకు ఇదే కావాలి, నేను చచ్చిపోతా అంటున్నాను, పోరాపో చేసపో, నీ ఇష్టం పో, పో, నాతో నీకేం సంబంధం లేవు, నేను మాట్లాడను, మా దగ్గరికి ఇంకా నువ్వు మా ఇంట్లోకి రాకూడదును అని అంటాం కదా మనం. ఆ టెంపోలో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అవసరం లేదు, నేను వాదించరా బాబు నీతోటి, పొద్దు ఈ పొద్దు నుంచి రాత్రి వరకు అన్ని పాపాలు చేస్తున్నప్పుడు ఇదొద్దురా అదొద్దురా అదొద్దురా ఇదొద్దురా అన్నప్పటికి కూడా ఇంకా ఇష్టం వచ్చినాయి అట్లా చేసుకుంటూనే పోతే ఇంకేం మాట్లాడాలి నీతో, ఇంకేం వాదించాలి అని, వద్దుపో ఇంకా నేను నా వల్ల కాదు, నువ్వేమని చేసుకుంటూ ఏం చేసుకుంటూ చేసిపో. చాలా మంది విశ్వాసుల జీవితంలో వాళ్ళు చర్చకొచ్చి కూర్చుంటారు, రోజు బైబిల్ చదువుతారు, ప్రార్థన చదువుతారు, కాన్ఫరెన్స్లో కూర్చుంటారు, కానీ దేవుడు మాట్లాడటం వాళ్ళతో వాదించటం మానేశాడన్న సంగతి తెలీదు. దేవుడు ఇచ్చే శిక్షల్లో ఒక భయంకరమైన శిక్ష ఏంటంటే, ఆయన మాట్లాడడం మానేస్తే వనకాలి మనం. తల్లిదండ్రులు మానేస్తే మాట్లాడడం పర్లేదు, ఇంకెవరైనా మానేస్తే పర్వాలేదు, కానీ దేవుడే సర్వ సృష్టికర్త అయిన దేవుడే మనతో మాట్లాడటం వాదించటం మానేస్తే ఇంకా దేనికోసం బతకాలండి? వస్తాడట చర్చ్కి, ప్రార్థన చేస్తామంట, అన్ని చేస్తామంట, కానీ దేవుడు మాట్లాడు. ఎందుకు మాట్లాడడం మానేశారంటే, మన ఇష్టం వచ్చినట్లు బతికేమంట, మన ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకున్నామంట, దేవునికి విధేయత చూపించలేదంట, దేవునికి మొదటి స్థానం ఇవ్వలేదంట అన్నిట్లలో. అందుకనే దేవుడు సరే నీ ఇష్టం చేసుకో అని ఆయన సైలెంట్ అయిపోయాడంట. మాట్లాడాడు ఆయన, మాట్లాడి ఇంకా మనతో. చాలా మంది క్రైస్తవుల్లో 100%లో 80% మందితోటి దేవుడు మాట్లాడలేదంట. ఎందుకు అని అంటే, వాళ్ళు వస్తారు పోతారు, అన్ని వాకింగ్ అవుతారు, ప్రార్థన చేస్తారు, అన్నిట్లలో కూటముల్లో వాళ్ళు ఉంటారు, కాన్ఫరెన్స్లో ఉంటారు, కానీ భక్తుల్లాగా నటిస్తారంట, కానీ దేవుని చిత్తం చేయరంట, దేవునికి విధేయత చూపిస్తారంట. వాళ్ళతో మాట్లాడటం ఎప్పుడో మానేశాడు, మాట్లాడుతుండని భ్రమపడతారంట వాళ్ళు. ఎంత భయంకరమైన విషయం అండి. దేవుడి మొట్టమొదటి యాక్షన్ పాపానికి రియాక్షన్, పాపం చేసినప్పుడు ఖచ్చితంగా దాని పర్యవసానం ఉంటుంది, దానికి శిక్షలు ఉంటాయి, శిక్షించకుండా దేవుడు వదిలిపెట్టడు. ఆ మొట్టమొదటి శిక్ష ఏంటంటే ఆయన మాట్లాడడం మానేస్తాడట. ఇంకేం కావాలండి? అంత భయంకరమైన విషయం, ఆయన మాట్లాడటం మానేస్తే మనం బతుకులు నూకలు చెల్లవు మనకి. చాలా మందితో మానేశాడట. అందుకనే పిల్లలు మారం చేసినప్పుడు, మన జీవితాలు మనం పరిశీలించుకున్నప్పుడు, రే దేవుడు మాట్లాడటం మానేస్తారా, దేవుడు కనుక మాట్లాడపోతే మనం ఎందుకు బతకాలరా అని మన పిల్లలకి చెప్పాలి. దేవుడు పాపం విషయంలో వాదిస్తాడంట, అదే వాదించడం మానేస్తే మనం ఎందుకు బతకాలరా, మన ఇల్లు మన కొంప ఎందుకు పనికిరాకుండా అయిపోతుంది, దేవుని సన్నిధి ఉండదురా అని మనం పిల్లలతో మనం వాదించాల్సిందే. ఎందుకనంటే పాపం చేసేటప్పుడు, ఇష్టం వచ్చినట్లు బతుకుతున్నప్పుడు పిల్లలకి చెప్పాలి, తల్లిదండ్రుల బాధ్యత. మూడోది ఏమన్నదంటే, అదే విషయంలో, ఒకటి దేవుడు మాట్లాడటం మానేస్తాడంట, శిక్షలు ఏంటో చూడండి. వాళ్ళ అక్రమ విషయంలో వాళ్ళు నరమాత్రం, చీ వీళ్ళు మనుషులేగా, పాపం పాప స్వభావం ఆల్రెడీ ఆదామవ్వ నుంచి వచ్చిందిగా, వీళ్ళ బతుకంతే కదా అని చిరాకు పడ్డాడట దేవుడు. మూడో పాయింట్ ఏంటంటే పర్యవసానం, దేవుడు చిరాకు పడతాడంట. దేవుడు చీ వీళ్ళంతేలే, చూడండి మీరే, వాడు పాపే కాబట్టి పాపం చేస్తాడు పో, వాడు ఎవడు మాట విను అని అనుకోవటం దేవుడే. మన ఇంట్లో చూస్తాం కదా తల్లిదండ్రులు అనుకోవటం, కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు ఇలా అనుకోవటం చూసి చాలా నొచ్చుకుంటారంట, అయ్యో మా నాన్న అట్లా అన్నాడా, అయ్యో ఆయన ఇబ్బంది పెట్టానే అని అనుకుంటారు. మరి మనకు అనిపిస్తుందా, అయ్యో దేవుడు నేను ఇబ్బంది పెట్టానే, ఆయన నొప్పించానే, అయ్యో ఆ మాట అన్నాడు, సరే పోరా నువ్వు వింతే నువ్వు. అయ్యో నేను అట్లా ఎందుకు అనిపించాను ఆయనతో. నరమాత్రులై ఉన్నారు, శరీరులే. అయినను వారి దినములు 120 ఏళ్ళగును. దేవుడు డిక్రీజ్ చేశాడంట 120 సంవత్సరాలు. ఇందులో కూడా రెండు రకాల కోణాలు ఉన్నాయి. 120 సంవత్సరాలు చేశాడంటే దేవుడు శిక్షించాడంట. అంటే 950-960 సంవత్సరాల స్పాన్ ని లైఫ్ స్పాన్ అంటే అంత ఏజ్ ఉండేదంట అప్పట్లో. దానికంటే ముందు అంతా చాలా మందికి 800, 600, 700, 950, 930 అన్ని సంవత్సరాలు బతికారంట. ఇంకా మీరు ఇంత బతకలేరులే, 120 చేసేస్తున్నా అని దేవుడు శిక్షించాడు. అది శిక్ష, 120 చేశాడంట దేవుడు ఏజ్ ని. రెండోది అందులోనే ఒక పాయింట్ ఉంది, కరెక్ట్ గా 120 సంవత్సరాలకి భూమిని అంతటిని తుడిచిపడేశాడు. ఈ రెండు అర్థాలు వస్తాయి దాంట్లో. ఒకటి మనిషిని యొక్క జీవిత ఏమంటారు ఆయును అంటే వయస్సును తగ్గించేశాడు. అది దేవుని శిక్ష, మనుషులు ఇష్టం వచ్చినట్లు బతుకుతున్నందుకు. రెండోది ఎగ్జాక్ట్లీ దేవుడు అనౌన్స్ చేసిన తర్వాత నుంచి జలప్రలయం వచ్చేసరికి 120 సంవత్సరాలు ఆయన సువార్త చెప్పాడు. ఎవరు మన నోవా, దేవుని జలప్రలయం వస్తుంది, మీరు అందరూ మారు మనసు పొందని అని ప్రకటిస్తే ఎవ్వడు వినలేదంట. ఆయన ఫ్యామిలీని బతికించుకున్నాడు అంతే. 120 సంవత్సరాల గ్యాప్, 120 సంవత్సరాలు దేవుడు ఛాన్స్ ఇచ్చాడంట. మూడు విషయాలండి. సరే మొట్టమొదటిది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతికారంట, ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకున్నారంట, పెళ్లి చేసుకున్నారంట, దేవుడు శిక్షించాడు. మళ్ళా చూడండి, శిక్షించిన తర్వాత వదిలేరా, అయినా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బతకడానికి ప్రయత్నిస్తున్నారంట. ఏంటంటే ఇష్టం వచ్చినట్టు బతకడం, ఆ దినంలో నెఫీలీయులు అనేవారు భూమి మీద ఉండిరి, తర్వాతను ఉండిరి, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి, పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. అంటే వీళ్ళకు సరే విపరీతమైన పిల్లలు పుట్టారు. ఏమంటారు, మంచిగా హైటు వెయిట్ మనం చూసి, అందం చందం చూసి, హైట్ వాళ్ళ బాడీ బిల్డింగ్ చూసి మనం ఏమో మురిసిపోతాం. అంటే వాళ్ళు హీరోల్లాగా అయిపోయారంట. హీరోలు దేని విషయంలో హీరోలంట, ఇష్టం వచ్చినట్లు కొట్లాడి. అంటే ఆ కాంటెక్స్ట్ ని బట్టి చెప్తున్నాను, తొందరగా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నా. ఇష్టం వచ్చినట్లు కొట్లాడి తన్ని అసలు ఏమంటారు చాలా భయంకరంగా హీరోయిజం చూపించి వాళ్ళను వాళ్ళని హెచ్చించుకొని పొగుడుకొని వాళ్ళు మన ఇప్పుడు హీరోలను కూడా అట్లే చేస్తాం కదా. కానీ వాళ్ళ హైటు వెయిట్ వాళ్ళు చేసే యుద్ధ కార్యాలు శూరులను బట్టి అందరూ చప్పట్లు కొట్టేవాళ్ళంట, వీళ్ళు పెద్ద హీరోలాగా ఫీల్ అయిపోయేవాళ్ళంట. మీరే చెప్పండి, ఇష్టం వచ్చినట్లు పెళ్లి చేసుకున్న తర్వాత ఎట్లాంటి పిల్లలు పుడతారు? ఆ ఇష్టం వచ్చినట్లు పెళ్లి చేసుకోవటం అనేదే పాపం. ఆ పాపాన్ని బట్టి అంటే మనుషులు ఎవరైనా పాపులే, వాళ్ళకు పుట్టే వాళ్ళు అందరూ పాపలే పుడతారు. ఇంకా ఎక్కువగా ఇష్టం వచ్చినట్లు బతుకుతున్నప్పుడు మళ్ళా ఎట్లాంటి నేచర్ ఇంపోర్ట్ అవుతుంది? పాపం ఆల్రెడీ ఆటోమేటిక్ గా అవుతుంది, ఆ ఫ్రీక్వెన్సీ కూడా అవుతుంది. ఫ్రీక్వెన్సీ అంటే అర్థమైందా? వాడు ఎక్కువ మోతాదులో చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ జనరేషన్స్ పడుతుంది. కబర్దార్, గుర్తుపెట్టుకుందాం, ఇది దేవుని వాక్యంలో హెచ్చరిక. మనం పాపం చేసాం పోని వదిలేద్దాము అని అనుకోదు ఎప్పుడు. పశ్చాత్తాపడాల్సిందే, వదిలేయాల్సిందే పాపాన్ని. ఎందుకనంటే తప్పుగా పొరపాటుగా పెళ్లి చేసుకుంటే, పొరపాటుగా నిర్ణయాలు తీసుకుంటే మనమొక్కడమే శిక్షలు, మనకొక్కడమే సఫర్ అవ్వము. గుర్తుపెట్టుకోండి, జనరేషన్స్ సఫర్ అవుతాయి. ఈ మాట విన్నప్పుడు నాకు వణుకొచ్చింది. అరే మనమే కాదు, మనలో నుంచి వచ్చిన మన ఇష్టం వచ్చినట్లు బతకడం ద్వారా మన లోపల నుంచి వచ్చే సంతానం వాళ్ళ పిల్లల 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 పిల్లలకు పిల్లలు ఇష్టం వచ్చినట్లు బతుకుతారంట, దేవుని కోపం వస్తుందంట. ఇక్కడే ఉందని చూడండి, శూరులు అయ్యారు, వీరులు అయ్యారు, పెద్దోళ్ళు అయ్యారు అని అంటే దాని అర్థం అంట హీరోలుగా అయ్యి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేయడం, ఇష్టం వచ్చినట్లు ఫైట్లు చేయడం, దాని ద్వారా అందరూ గొప్పగా వీళ్ళకి సన్మానం చేసేవాళ్ళంట. కానీ కింది దేవుడు చూసి ఇదంతటిని దేవుడు చూస్తున్నప్పుడు ఏమన్నానంట, 3 నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను. ఇదంతటిని దేవుడు చూస్తూ ఏమన్నానంట చూడండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని. ఫస్ట్
ఇష్టం వచ్చినట్లు చేస్తుందన్నమాట. చెయ్యి
అసలు చూడండి,
ఎంత ఇష్టం వచ్చినట్లు బతుకుతున్నారు. గొప్పదనంటే ఇంకా ఎక్కువ పాపం చేస్తున్నారు.
రెండోది ఏమన్నాడు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి.
అంటే ఇప్పుడు మీరు చూడండి, పైన ఏమో శూరులు వీరులు అన్నాడు, వాళ్ళ బతికేందుకు కింద రాసిండు. ఏందట, అసలు ఇష్టం వచ్చినట్లు పాపం విస్తరింపజేస్తానంటే ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాను ఇంకా ఎక్కువ.
రెండోది,
అసలు వాళ్ళకు వచ్చిన తలంపులు, వాళ్ళలో ఉన్న ఊహ, ఇమాజినేషన్స్ కూడా అంత ఇష్ట అబ్బా దేవునికి అసహ్యమేసిందట. చి ఏంద్రా బాబు మీరు
అని అన్నానట. మూడోది ఏమన్నాడు తెలుసండి, చూడండి, అసలు ఇట్లా వీళ్ళంతా
పొద్దున్న నుంచి రాత్రి వరకు, చిన్నప్పటి నుంచి సత్యాంత వరకు, అసలు వీళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఉన్న ఇమాజినేషన్స్, ఊహ అంతా చెడ్డదిరా బాబు
చి అని దేవుడు ఏమనుకున్నాడంటే, నేను అనవసరంగా చేసిన వీళ్ళని అని దేవుడు నొచ్చుకున్నాడంట. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి హృదయంలో నొచ్చుకొనెను.
నొచ్చుకున్నాడు చి, ఎందుకు చేశాను అసలు వీళ్ళని పనికి మనం, ఇష్టం వచ్చినట్లు బతుకుతున్నారు వీళ్ళు ఒక్కడు నా మాట ఇంట్లో. అంటే దేవుడు పొరపాటు చేస్తాడా? కాదు, ఆయన మన లాంగ్వేజ్ లో, హ్యూమన్ లాంగ్వేజ్ లో మనకు అర్థం కావడానికి అట్లా మాట్లాడుతున్నాడు. నొచ్చుకున్నాడట ఆయన. తల్లిదండ్రులు నొచ్చుకుంటారు కదా పిల్లల్ని బట్టి, చి నా వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏదేదో అయిపోతారు, పాపం వాళ్ళకు రోగాలు కూడా వస్తాయి. కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు అంతగా చేయాల్సిన అవసరం లేదు, ఆయన చేయడు కూడా, ఎందుకంటే ఆయన సర్వశక్తి మంత్రుడు. కానీ మనకు అర్థం కావడానికి ఆ విషయాలు రాశాడు. నొచ్చుకున్నాడంట, ఇట్లా చెప్తేనే మనకు అర్థం అవుతుంది, అందుకే ఆ లాంగ్వేజ్ లో రాశాడు.
నొచ్చుకున్నాడంట, ఎందుకు ఆ వీరులు శూరులు అనేటి వాళ్ళట ఇష్టం వచ్చినట్లు బతుకుతూ, ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఇంకా పాపాన్ని
ఏం చేశారండి? ఏం చేశారంటే ఈ రోజు చూపించి వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్లు పెళ్లి చేసుకుని, ఇష్టం వచ్చిన తన్నుడు కొట్లాడటం, మర్డర్లు, రేపులు, అయ్యో భయంకరంగా జరిగాయంట. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇప్పటికంటే ఎక్కువ, ఇంకా అప్పుడు కూడా జరిగినాయంట,
ఇప్పటిలాగే ఉందంట. అప్పుడట జరిగితే ఏమైందంట, దేవుడు చూసి ఇచ్చి
అసలు వీళ్ళను ఆకాశ పక్షులేంది, పురుగులేంది, జంతువులేని అన్నిటిని నాశనం చేసి పడేస్తా నేను. అంటే వాళ్ళు ఏమైంది, ఇష్టం వచ్చినట్లు జీవిస్తే మళ్ళీ ఏం చేశాడు దేవుడు? శిక్షించాడు. అసలు భూమిని అంతటి నేను తుడిచిపడేస్తా అని దేవుడు కోపం వచ్చిందంట. దేవుడు అందరినీ చంపేశాడంట. ఒక్కరి మీద దేవునికి అనుగ్రహం కలిగిందంట. అనుగ్రహం అంటే కృప.
అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను.
గ్రేస్, గ్రేస్ గురించి మొట్టమొదటిగా రాయబడ్డది నోవా గురించే. గ్రేస్, కృప, ఆయన మీద కృప కలిగిందంట. మిగతా ఎందుకు సార్, ఇంతమంది మీద నీకు కోపం వచ్చి ఇంతమందిని చంపాలనుకున్నావు, ఒక్కడి మీద నీకు ఎందుకు కలిగింది అని అంటే, మనమే అక్కడ టెక్స్ట్ లోనే చూసి అనాలిసిస్ చేసి మనం ధ్యానించి అర్థం చేసుకోవచ్చు ఈజీగా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతికారు. నోవహు దేవునికి ఇష్టం వచ్చినట్లు జీవించాడేమో. అవును, ఎందుకు, ఎందుకు సార్, ఎందుకనంటే మరి నోవహు పాపే, వాళ్ళు పాపలే కదా. ఇప్పుడు ఆదాము సంతానం అంతా పాపలే కదా. మళ్ళీ ఈయన మీద స్పెషల్ గా నువ్వు కృప ఎందుకు చూపించావు అని అంటే, అందరూ పాపలే కానీ నా చిత్తం చేయడానికి ప్రయాసపడ్డాను, నా చిత్తానికి ఆయన బెండ్ అయ్యాడు, కాబట్టి ఆయన నా కృప నోవహు మీద కలిగింది. మన మీద దేవుని కృప ఇంకా ఎక్కువగా కుమ్మరించాలి అంటే మనం ఒకటే చేయాలి, దేవుని వాక్యానికి వెంటనే విధేయత చూపించాలి, దేవునికి లోబడాల్సిందే.
చూడండి ఈ ప్యాటర్న్ చూడండి. ఫస్ట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పెళ్లి చేసుకున్నారట, ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటే దేవుడు మాట్లాడటం మానేశాడంట, వాళ్ళ ఆయుష్ తగ్గించాడంట. మళ్ళీ వాళ్ళ సంతానం పెరిగి వాళ్ళ జనరేషన్స్ ఇంకా కరప్ట్ అయిపోయి ఇష్టం వచ్చినట్లు బతుకుతుంటే మొత్తానికి తుడిచిపెట్టేశాడంట దేవుడిని నొచ్చుకొని, ఒక్కరిని బతికిచ్చాడంట.
ఫ్లో ప్యాటర్న్ చూసారా? మనం కూడా ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుని, ఇష్టం వచ్చినట్లు పెళ్లి చేసుకుంటే మన జనరేషన్స్ ని కర్సులో పడేస్తాం, శాపాల్లోకి. నువ్వు వాళ్ళని తోసి పడేస్తాం. దానివల్ల మనకే కాదు, మన సంతాన, మన వంశంలో ఉన్న ఎంతమంది పుడతారో, వేల మంది, వాళ్ళందరినీ దేవుడి శిక్ష కిందకి వస్తారు. మనం ఒక్కనమే చేస్తున్నామని ఎగిసిపడిపోవద్దు. కాబట్టి దేవుని కాళ్ళ మీద పడదాం. దేవా, నీ ఇష్టమే నేను చేస్తాను, నువ్వు నొచ్చుకుంటున్నావు నన్ను బట్టి, నీ కోపం రేపాను, నీ హృదయాన్ని నొప్పించాను, నా ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవటం, ఇష్టం వచ్చినట్లు పెళ్లి చేసుకోవడాన్ని బట్టి క్షమించండి అని దేవుని అడుగుతూ, దేవా నేను చిత్తం చేస్తాను అని ఆయన మన జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకుందాం. సమర్పించుకుని ప్రతి విషయాల్లో ప్రభు నీ చిత్తమే సిద్ధించునుగాక, నువ్వేం చెప్తావు ప్రభు, నువ్వు చెప్పేంత వరకు నేను నిర్ణయం తీసుకోనని ఆయన కాళ్ళ మీద పడదాం. అప్పుడు నోవహుకు చూపించబడినట్టు కృప మన మీద కూడా చూపించబడుతుంది. లేకపోతే మనకి శిక్షలు వస్తాయి. మాట్లాడడం మానేస్తే ఆయన ఇంకా మనల్ని చంపేస్తే దానికి అది దేవునికి ఇష్టమైంది కాదు, ఆయన నొచ్చుకొని అట్లా చేస్తాడు. దానివల్ల ప్రతిఫలమే ఉండదు. బయటికి ఏమైనా మంచి కనిపించవచ్చు, కానీ దేవుడు ఏమంటున్నాడని చెప్ప ప్రాముఖ్యం. మనల్ని మనం సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
సార్ ప్రైజ్ లార్డ్ సార్. సప్తయ్య గారు ప్రైజ్.